प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौरव भक्तवृंद की गंगमाय की समेत गौरव भक्तवृंद की ऑल ग्लोरीज टू असेंबली बॉडीज ऑल ग्लोरीज टू असेंबली बॉडीज ऑल ग्लोरीज टू शिष्य गुरु अंड गौरंग ऑल ग्लोरीज टू श्री प्रभुपाद की చదువుతున్నది భగవద్గీత యథాతం అధ్యాయం 13. అధ్యాయం పేరు ప్రకృతి పురుషుడు చైతన్యం. శ్లోకం సంఖ్య 24. అందుకటి చెప్పండి. యా ఏవం వేతి పురుషం ప్రకృతిం చ గుణై సహ సర్వథా వర్తమానోపి నా స భూయోభి జాయతే యయేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వతా వర్తమానోపి న స భూయోభి జాయతే యహ ఎవరు ఏవం ఈ విధముగా వేత్తి తెలుసుకొనును పురుషం జీవుని ప్రకృతిం భౌతిక ప్రకృతిని చ మరియు గుణైః భౌతిక ప్రకృతికి సంబంధించిన గుణములతో సహా కూడా సర్వథా అన్ని విధముల వర్తమానోపి ప్రవర్తించుచున్నవాడైనను సహ అతడు భూయః మరల న అభిజాయతే జన్మింపడు. భావము భౌతిక ప్రకృతి జీవుడు త్రిగుణముల అంతః ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకున్నవాడు నిశ్చయముగా మోక్షమును బడయును. అతని వర్తమాన స్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు. అందుగట్టి చెప్పండి, భౌతిక ప్రకృతి జీవుడు త్రిగుణముల అంతః ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకున్నవారు నిశ్చయముగా మోక్షమును బడయును. అతని వర్తమాన స్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు. జస్ట్ భాష్యం చిన్నగా ఉంది, అందుచే శ్రద్ధగా వినండి. భాష్యము భౌతిక ప్రకృతి పరమాత్మ జీవాత్మ వాన్ నడుమగల సంబంధం యొక్క స్పష్టమైన అవగాహన మనుజుని ముక్తిని గావించును. అంతేగాక ఈ భౌతిక ప్రకృతికి అతడు తిరిగి రాకుండానట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మికత వైపునకు మళ్లించును. ఇదియే జ్ఞానం యొక్క ఫలితము. జీవుడు యాదృచ్ఛికముగా భౌతిక స్థితిలోనికి పతితుడయ్యానని అవగాహన చేసుకున్నటయే జ్ఞానం యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక జీవుడు ప్రామాణికుల అంటే సాధు పురుషుల మరియు గురువు సాంగత్యమున తన నిజస్థితిని అవగాతము చేసుకుని శ్రీకృష్ణుడు వివరించిన రీతిగా భగవద్గీతను తెలుసుకొని ఆధ్యాత్మిక భావనకు కృష్ణ భక్తి రసభావనం మరలవరణం. అప్పుడు అతడు నిశ్చయముగా ఈ భౌతిక జగమునకు తిరిగి రాక సచ్చిదానందమయ జీవనమునకై ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. దయచేసి మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే. നിർവിശേഷ ശൂന്യവാദി പാശ്ചാത്യദേശതാരിണി നമോ മഹാവധാന്യായ കൃഷ്ണ പ്രേമപ്രദായതേ കൃഷ്ണായ കൃഷ്ണ ചൈതന്യ നാമ്നേ ഗൗരദ്വിഷേ നമഃ. ഹേ കൃഷ്ണ കരുണാ സിന്ധോ ദീനബന്ധോ ജഗത്പതേ ഗോപേശ ഗോപികാകാന്ത രാധാകാന്ത നമോസ്തുതേ. തപ്ത കാഞ്ചന ഗൗരാംഗി രാധേ വൃന്ദാവനേശ്വരി വൃഷഭാനുസുതേ ദേവി പ്രണമാമി ഹരിപ്രിയേ. വാഞ്ചാകൽപ്പതരുഭ്യശ്ച കൃപാസിന്ധുഭ്യ ഏവ ച പതിതാനാം പാവനേഭ്യോ വൈഷ്ണവേഭ്യോ നമോ നമഃ. ജയ ശ്രീകൃഷ്ണ ചൈതന്യ പ്രഭു നിത്യാനന്ദം ശ്രീ അദ്വൈത ഗദാധര ശ്രീവാസാദി ഗൗരഭക്തവൃന്ദ. ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ, ഹരേ രാമ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ. ഹരേ കൃഷ്ണ. മനം ഭഗവത്ഗീത യഥാതവനെ ഗ്രന്ഥനോ അധ്യായം 13 അധ്യായം ഈ ഭൗതിക പ്രകൃതി പുരുഷുഡു మరియు చైతన్యం ఈ అధ్యాయంలో 24వ శ్లోకం గురించి మనం చర్చిస్తున్నాం. ఈ శ్లోకం యొక్క భాష్యం చదివిన తర్వాత మనం తెలుసుకునే ప్రధానమైన విషయాలు ఏంటంటే, ఏ కొంత కృష్ణ చైతన్య అవగాహన ఉన్నట్టయితే దానికి సంబంధించిన విషయాలు మనం ఇంతకుముందు చాలాసార్లు వాటిని చర్చించుకుని ఉంటాం. అయినా మరి మరలా వీటిని వింటూ ఉండాలి, చర్చించుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనం భక్తి మార్గంలో తీవ్రం కావడానికి అవకాశం ఉంటుంది. తెలిసినట్టే ఉంటుంది, కానీ వీటిని మరింతగా ఆచరణ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇక్కడ ఇదే అధ్యాయంలో ఒక శ్లోకాన్ని భగవంతు ఉదాహరించాడు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇది దుఃఖాలయం అశాశ్వతం అని ఒక శ్లోకాన్ని భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఉదహరించున్నారు. 13వ అధ్యాయం 9వ శ్లోకంలో వస్తుంది. అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క స్వభావాన్ని తెలియచేస్తూ ఈ దుఃఖాలతో కూడుకున్నది ఈ ప్రపంచం కాబట్టి ఇక్కడ ఎలాంటి శాశ్వతమైన ప్రణాళికలు మీరు చేయకండి, మీరు శాశ్వత ప్రపంచం వైపు తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తిస్తున్నారు. ఆ విషయాన్ని బద్ధజీవులకు తెలియజేస్తున్నారు. అంటే మానవులు జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం గురించి ఆ శ్లోకం గుర్తు చేస్తుంది. అంటే ఈ శ్లోకం మనం దానికి అనుసంధానం చేసుకుంటున్నాం మనం. అదే మరొక శ్లోకాన్ని గమనించినట్టయితే 15వ అధ్యాయం 6వ శ్లోకం గమనించినట్టయితే, యద్గత్వా నినివర్తంతే తద్నామ పరమమా అంటే శ్లోకం వస్తుంది. ఈ శ్లోకం మొదటి భావం తెలుసా, మొదటి వాక్యం తెలుసా, నా యొక్క ధామం సూర్యుంచే కానీ చంద్రుంచే కానీ ప్రకాశింపజేయడం లేదు అని చెప్పే శ్లోకం ఇది. ఎక్కడ శ్లోకం ఇది? నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా ననివర్తంతే తద్దామ పరమమా. ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో అది సూర్యుంచే కానీ చంద్రుంచే కానీ ప్రకాశింపజేయడం లేదు. ఒకసారి ఆధ్యాత్మిక ప్రపంచానికి వచ్చినట్టయితే తిరిగి ఆ జీవుడు భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమా. అదేవిధంగా త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. త్యక్త్వా దేహం పునర్జన్మ ఏ శ్లోకంలో వస్తుంది? ఎనీబడి కెన్ రిసైట్ ద వర్స్? యా, బ్రహ్మానంద కృష్ణ ప్రభు. యా, ఈ శ్లోకం కూడా దాన్నే గుర్తు చేస్తుంది. ఏ వ్యక్తి, ఏ మానవుడైతే దేవాదేవుడు శ్రీకృష్ణ భావన యొక్క జననం దివ్యమైందని ఆ దివ్యత్వం గురించి ఎప్పుడైతే అవగాహన చేసుకుంటారో ఆ మానవుడు కూడా తిరిగి భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ శ్లోకాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేది ప్రధానంగా గుర్తు చేస్తుంది. ఇది ప్రతి ఒక్క మానవుడు కనీస అవగాహన కలిగి ఉండాలి. ప్రస్తుతం ఈ అవగాహన లేకపోవడం వల్ల చాలా దుష్ప్రవర్తనని మానవుడు కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడింది అన్నమాట. ఈ ఆధ్యాత్మిక అవగాహన లోపించడం వలనే ఎక్కువ పాపకారంలో నిమగ్నం అవుతున్నాడు. ఈ కనీస అవగాహన ఉన్నా చాలు. ఏంటి మానవ జీవితం లక్ష్యం అనేది వాళ్ళు గుర్తించలేకుండా పోతున్నారు. ఆనందం ఏ విధంగా పొందాలి అది కూడా భౌతిలో సులభనంటి సూత్రాన్ని దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నాడు. భౌతిక ప్రపంచంలో ఉండే ప్రజలు ఈ కార్యాలు చేస్తే నేను ఆనందంగా ఉంటాను అనే భావన కలిగి ఉన్నారు. భౌతికంగా ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వ్యక్తి ఆనందంగా ఉండడానికి అవకాశం లేదు. ఎందువల్లంటే మనం భౌతిక దేహానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం ఆధ్యాత్మిక స్ఫులింగం, భౌతిక దేహం కాదు ఆధ్యాత్మిక స్వరూపులం. కాబట్టి ఆధ్యాత్మిక వంటి కార్యకలాపాలు చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పూర్తిగా సంతోషుడు కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇంచుమించు 20 శ్లోకం నుంచి ఈ శ్లోకం వరకు గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రభువు గారు ఉపన్యాసం కూడా తెలియజేస్తున్నారు, ఆధ్యాత్మిక గురువు యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి, జన్మ మృత్యు జరా వ్యాధుల యొక్క దోషాలని గుర్తించాలి, తర్వాత మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి, ఆ తర్వాత భగవంతునితో సంబంధాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాల గురించి ప్రస్తావన వస్తుందన్నమాట. ఇక్కడ జ్ఞానము ఒక విషయం, దాన్ని ఆశించినట్టయితే ఆ విజ్ఞానము అనేది మరొక విషయం. ఇక్కడ భాషల్లో ఏం చెప్తున్నానంటే ఇదియే జ్ఞానం యొక్క ఫలితం. ఏంటి జ్ఞానం యొక్క ఫలితం అంటే, భౌతిక ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ వారి నడుమ గల సంబంధం యొక్క స్పష్టమైన అవగాహన మనుజుని ముక్తుని గావించును. అంతేగాక ఈ భౌతిక ప్రకృతికి అతడు తిరిగి రాకుండానట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మిక వైపునకు మళ్లించును. ఇదే జ్ఞానం యొక్క ఫలితం. జీవుడు యాదృచ్ఛికముగా భౌతిక స్థితిలోనికి పదునని అవగాహన చేసుకుంటే జ్ఞానం యొక్క ఉద్దేశం అన్నది. ఇది మన శ్రీమద్ భాగవతంలో కూడా మనం ప్రస్తుతం జరిగే 5వ శ్లోకం యొక్క చర్చ కూడా అలాగే కొనసాగుతుంది. బ్రహ్మన్ అంటే ఏమిటి అనే విషయాల గురించి ప్రస్తావన చేస్తూ, ఎందుకు జీవుడు భౌతిక ప్రపంచంలో రావాల్సి వచ్చింది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, జీవుల్లో ఉన్నటువంటి భోగభావనే ఈ భౌతిక ప్రపంచానికి నాంది పలికిందనమాట. ఎందుకు దానికి భాషల్లో కూడా ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఎందుకు జైళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది? ఎందుకంటే జీవులు నేర ప్రవృత్తిని కలిగి ఉన్నప్పుడు ఆ నేరస్తుల్ని రీఫార్మ్ చేయడం కోసం వాళ్ళ కోసం కారాగారాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే ఈ భోగభావన మరియు నియంత్రించే శుభ మనలో వచ్చిందో ఆ భావాన్ని మనం పరిశీలించుకోవడం కోసం ఈ భౌతిక ప్రకృతి అనేది సృజింప చేయబడింది. అందుకే రెండు పదాలు అక్కడ ఉపయోగించారు, హేతుర్ అహేతుర్. ఇంతకుముందు శ్లోకంలో కూడా వచ్చింది, భౌతికలో ఈ శ్లోకం కూడా ఇక్కడ వివరించారు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ఈ భౌతిక కార్యకారణం వంటికి ప్రకృతి హేతువు, జగవందలి పలు సుఖ దుఃఖాన అనుభవాలకు జీవుడే కారణమని చెప్పబడుతున్నది. జీవుడు యొక్క ఆ విధంగా అతను కారణమవుతున్నాడు. అదేవిధంగా కారణం లేదని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే భగవంతుడు ప్రత్యేకంగా ఇదే కారణం కూడా చెప్పడానికి లేదు. ఆయన ఒక విధంగా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది ఆది గోవింద సర్వకారణ కారణం. ఈ విధంగా అతను సర్వానికి కారణమైనప్పటికీ కూడా అతను ఇంకో విధంగా కారణం కాదు అని కూడా మనం తెలుసుకోవాలి. మనం చూడవచ్చు ఈశ్వర శబ్దంలో ఇలాంటి శ్లోకాలు కనిపిస్తాయి. అతను నడుస్తాడు కానీ నడవడు, ఇలాంటి శ్లోకాలు మనం ఈశ్వర శబ్దంలో చూడొచ్చు అన్నమాట. అదేవిధంగా భక్తుడు కూడా బౌద్ధుని ప్రార్థిస్తాడు, మాయ చాలా శక్తివంతమైంది కాబట్టి అలాంటి మాయని తొలగించమని చెప్పేసి భక్తుడు ఎంత చక్కగా భగవంతుని ప్రార్థిస్తారన్నమాట. హిరణ్మయైన పాత్రేణ సత్యశాపి హితముఖం తత్వం పూషణ పావురును సత్యధర్మాయ దృష్టయే. మన ఇదే ప్రశ్న నిమి మహారాజు వచ్చేసి నవయుగంధుల్లో ఒకటువంటి ప్రబుద్ధుని అడతానమాట, మాయ నుంచి ఎలా విముక్తి పొందాలి. దాని ఎన్నో చక్కటి ఉపదేశాలని కూడా ప్రబుద్ధుడు తెలియజేశాడు. కాబట్టి మాయ నుంచి విముక్తి పొందడానికి ఇక్కడ ఈశోపనిషత్తులో కూడా 15వ శ్లోకం తెలియజేస్తుంది. కృష్ణుణ్ణి చక్కగా ప్రార్థించి, ఎందుకంటే అది దైవీశక్తి. కృష్ణుడు చెప్తున్నాడు నామాయ దైవీ హేష శిష్య రాధా గోంద శ్రోగానికి శిల ప్రభుపాదుకి తగౌర్ ప్రేమాంది దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్య. ఏదే ఈ భౌతిక ప్రపంచంలో ఉందో ఈ మాయాశక్తి, అది భౌగోళిక శక్తి. కాబట్టి ఆ శక్తి నుంచి బయటపడడం సులభం కాదు. కానీ ఎప్పుడైతే మనం భగవద్గీతకు శరణాగతి పొందుతామో అప్పుడు ఆ మాయ నుంచి మనం విముక్తి పొందవచ్చు. కరంటి అలాంటి మాయ నుంచి మనం విముక్తి పొందాలంటే సో భక్తుడు చక్కగా ప్రార్థన చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే సరళంగా భగవంతుని ప్రార్థిస్తాడో ఈ మాయ చాలా ఇది ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది. అప్పుడు ఆ భగవంతుని ఎప్పుడైతే మనం చక్కగా ప్రార్థిస్తామో మన ప్రార్థనని భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకే ప్రభుపాల వారు ఉపన్యాసం తెలియజేస్తున్నాడు ఒకటి, మై టెంపుల్స్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వైకుంఠ. ఇక్కడ మీరు లెటర్స్ని డ్రాప్ చేసినట్టయితే వైకుంఠలో ఉంటే కృష్ణ కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు చేసే ఇక్కడ ప్రార్థనలు స్వామివారికి అందుతాయి. కాబట్టి ఎంతో సరళమైనటువంటి ఉపదేశం ఇది. అక్కడేదో ఉన్నటువంటి మూర్తులు పాలరాతి విగ్రహాలు కాదు, మనం చక్కగా ప్రార్థిస్తే ప్రతిస్పందిస్తాయి, వ్యక్తిగత మన జీవితంలో అనుభవంలోకి వస్తాయి. ఎప్పుడైతే మందులను ప్రత్యేకించి ఉన్న భక్తులు తీవ్రంగా కేవలం రాధగోవింద ప్రసాదాన్ని తీసుకుంటూ చక్కటి సాధన చేసుకుంటూ ఉన్నట్టయితే శాసన అధ్యయనం చేస్తూ వెంటనే చక్కగా గమనించినట్టయితే గతంలో దాన్ని ఉన్నదానికంటే మందులు రాకుండా ఉన్నప్పటికీ ఇప్పటికీ పరిశీలించినట్టయితే మీలో జరిగే ఆ పవిత్రత అనేది మీకే వ్యక్తిగతంగా అనుభవంలోకి వస్తుంది. అంత శక్తివంతమైనది అర్చామూర్తి అనేది భగవంతుని యొక్క కృపకు ప్రతినిధి. సో కృష్ణుడు తన యొక్క కృపని విధంగా చూపిస్తా అన్నమాట. సో ఈ యొక్క శ్లోకం ప్రకారం ఈ భగవంతుణ్ణి ఈ శాస్త్రాన్ని భక్తులక సాంగత్యంలో అవగాహన చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట. శ్రీమద్ భాగవతం శ్లోకం ఒకటి ఉంది, అది గుర్తురావడం లేదు. భగవత మొదటి అధ్యాయంలో కూడా మొదటి శ్లోకంలో శిలో ప్రభువులు భాషను తెలియజేస్తారు. భగవద్గీతను ఎవరు చక్కగా అర్థం చేసుకుంటారంటే ఈ ప్రామాణిక నుండి గురుష పరంపరలో వచ్చినటువంటి భక్తుల యొక్క సమక్షంలో కూర్చుని వాళ్ళు చక్కగా చర్చించుకోవడం ద్వారా చక్కగా అవగాహన చేసుకోవచ్చు, శ్రవణం చేయాలి. ఈ భగవద్ చక్కగా ఎవరు అర్థం చేసుకుంటారంటే ఎవరైతే ఉన్నతమైన వైష్ణవుల దగ్గర నుంచి చక్కగా శ్రవణం చేస్తారో వాళ్ళు భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోవాలి. భగవద్గీత భాగవతాన్ని ఈ శ్రవణానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. శ్రీమద్ భాగవతంలో దానికి సిరీస్ ఆఫ్ శ్లోకాస్ ఉన్నాయి. శృణ్వతాం సుగతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం హృద్యంతస్తు హభద్రాణి విదునోతి సుహృసతాం. పుణ్య శ్రవణ కీర్తనం, ఎప్పుడైతే శ్రవణం మరియు కీర్తనం, ఏం శ్రవణం చేయాలి, భగవద్గీత నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవద్గీత నామాన్ని చక్కగా ఉచ్చరించాలి, వినాలి, శ్రవణం చేయాలి. అదేవిధంగా భగవద్గీత వైభవాల్ని ఏదైతే కీర్తిస్తుంటారో దాన్ని చక్కగా శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసినప్పుడు ఎప్పుడైతే మనం వింటామో మన హృదయంలో ప్రవేశించి హృదయంలో ఉన్నటువంటి బౌద్ధిక కల్మషాలని కూడా తొలగించి వేస్తుంది. మరింత తీవ్రంగా ఏ భక్తి అయితే శ్రవణం చేస్తాడో అలాంటి భక్తుని హృదయంలో పరమాత్మ రూపంలో ఆయన ఉండి మనలోంటి ఈ గుణాలని తొలగించేస్తారు. అంటే రజోగుణం, తమగుణం, ఇంకా సత్వగుణాల నుంచి కూడా ఆయన విముక్తింపజేసి శుద్ధసత్వానికి తీసుకొచ్చే విధంగా చేస్తుంది. ఏం చేయడం వల్ల? సరళంగా శ్రవణం చేయడం ద్వారా. మరింత తీవ్రంగా ఎవరైతే శ్రవణం చేస్తారో, మరింత తీవ్రంగా ఎవరైతే భగవాని యొక్క వైభవాన్ని శ్రవణం చేయడానికి ఆసక్తి చూపిస్తారో, అలాంటి భక్తునికి భక్తి సేవలో స్థిరమడానికి భగవంతుడు సహాయం చేస్తారన్నమాట. ఉత్తమ మిత్రుడుగా వ్యవహరిస్తాడు. భగవంతుడు అనేది కృష్ణుని సాధారణంగా అంచనా వేయడానికి లేదా కృష్ణుని, ఆయన గొప్ప సర్వశక్తివంతుడు, సర్వకీర్తివంతుడు, సర్వ వైరాగ్యవంతుడు, అనండి సర్వం కలిగిన వ్యక్తి నీకు ఉత్తమ మిత్రుడు అవుతాడు. ఎప్పుడు? సరళంగా భగవంతుని వైభవాన్ని శ్రవణం చేసినంత మాత్రానని నీకు ఉత్తమ మిత్రుడుగా వ్యవహరిస్తాడు. ఇది దానికి గొప్పతనం. కానీ దురదృష్టం ఏంటంటే, మన శ్రవణం చేసేంత అర్హత కూడా మనం లేదు. సతం ప్రసంగ సాత్ మహత్ సేవాయాం అని చెప్పేసి మరొక శ్లోకం శ్రీమద్ భాగవతం చెప్పడం జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే మహాత్ముల యొక్క సేవ చేస్తామో, అప్పుడు మహాత్ముల యొక్క సేవ చేసినప్పుడు మనకి ఈ ఆధ్యాత్మిక విషయాల్ని శ్రవణం చేయాలని చెప్పేసి ఆసక్తి, వాళ్ళ యొక్క కృప వల్ల ఆసక్తి లభిస్తుందంట. ఎప్పుడు? మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక విషయాల్ని శ్రవణం చేసే శక్తి మనకి లేనప్పుడు కనీసం ఈ విధంగా ప్రయత్నించమంటున్నారు. ఏమది? మహాత్ముల యొక్క సేవ చేయమని చెప్పేసి. అందుకే చైతన్య మహాప్రభువుని కూడా ఒక బ్రహ్మచారి భక్తుడు వెళ్ళి అడుగుతా అనమాట, ఈ మానవ జన్మని ఏ విధంగా పరిపూర్ణం చేసుకోవాలి అని అడిగినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు చెప్తా అనమాట, రెండు సూచనలు ఇచ్చారు. ఏంట రెండు సూచనలు? మొట్టమొదటి వచ్చేసి హరినామాన్ని కీర్తిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉండాలి. రెండవది మహాత్ములు అంటే వైష్ణవుల యొక్క సేవ చేయమని చెప్పి చెప్పానమాట. సో ఏంటా మొదటి సూచన? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా వైనిక నామాన్ని సర్వకాల సర్వస్థుల్లోనూ జపించ నేర్చుకోవాలి. ఈ యొక్క ప్రయోజనం కోసమే శ్రీల ప్రభుపాల వారు ఇస్కాన్ సంస్థని స్థాపించారు. ప్రభుపాల వారి యొక్క ప్రధానం వంటి పట్టింపు ఏంటంటే, ప్రపంచం అంతా కూడా ప్రజలు దుఃఖాలతో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఆనందమయంగా ఉంటారు అంటే వాళ్ళకి హరినామాన్ని ఇవ్వడం ద్వారా. మీకు ఒక రెండు తరగతుల్లో విషయాన్ని గుర్తు చేశాను. ప్రభుపాల వారు పాశ్చాత్య దేశానికి వెళ్ళేటప్పుడు గీతానగర్లో రాసుకున్నారన్నమాట, ప్రపంచం అంతటినీ కూడా ఏ విధంగా బౌద్ధాన్ని పంపించాలి అనే పెద్ద ప్రణాళికలో ఉన్నారు. మనకు మనం ఉద్ధరించి కూడా పెద్ద కష్టంగా ఉంది. సో శ్రీల ప్రభుపాల వారికి ప్రపంచంలో ఉన్న అందరి జీవుల్ని కూడా ఏ విధంగా బౌద్ధాన్ని పంపించాలని ప్రణాళిక వేసుకున్నారు ఆయన. దానికి ఆయన 4 సూత్రాలు వేసుకున్నారు. ఒక 2 తరగతులు ఆయన వివరించాను. ఎవరికైనా గుర్తుందా? మొట్టమొదటిది ఏంటి? హరినామ సంకీర్తన. ఈ మొత్తం ఈ భూమండలంలో అందరినీ కూడా ఆయన బౌద్ధాన్ని పంపించాలని అయితే ప్రణాళిక వేసుకున్నారు. దానికి ప్రభుపాలు వేసుకున్న ప్రణాళిక ఏంటంటే, మొట్టమొదటి వచ్చేసి అన్ని చోట్ల కూడా ఉధృతంగా హరినామ సంకీర్తన చేయాలి. గట్టి చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో శ్రీల ప్రభువులు చెప్తూ పెద్ద పెద్ద నగరాలన్నింటినీ కూడా భారీ ఎత్తున ఈ నగర సంగీతం నివర్తించాలి. పెద్ద పెద్ద పండుగ కార్యక్రమాల్లో ఈ సంకీర్తన కార్యక్రమాల్ని చేయించాలి. ఆ విధంగా చేశారు ప్రభువులు వారు. పాశ్చాత్య భక్తులు ఇంచుమించు 56 దాకా తీసుకొచ్చి వైట్ ఎలిఫెంట్స్ని పెద్ద పెద్ద నగరాల్లో, కలకత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్, అప్పుడు అదొక ఫీవర్ అనమాట, హరే కృష్ణ మూమెంట్ అని చెప్పేసి, హరే కృష్ణ అని చెప్పేసి అదొక విప్లవత మార్పును తీసుకొచ్చారు. శీల ప్రభుపాల అంతటి గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ఆయన తీసుకొచ్చారు శీల ప్రభుపాల వారు. కాబట్టి ప్రపంచాన్ని కూడా విముక్తి చేయగలిగేది గొప్ప విషయం ఏంటి? మొట్టమొదటిది హరినామ సంకీర్తన. ఇక రెండవది వచ్చేసి మందిరాన్ని స్థాపించి వాళ్ళని ఎట్లా భగవంతుని పూజించాలి అనే విషయంలో మన శిక్షణ ఇవ్వడం. రెండోది ఏంటి? మందిరం నిర్మించి ఏ విధంగా భగవంతుని పూజించాలి అనే విషయంలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఇక మూడోది వచ్చేసి వాళ్లకు దీక్షలనిచ్చి వాళ్ళని ఉత్తమ నుండి అంటే శుద్ధ భక్తులుగా, వాళ్ళ దీక్షలనిచ్చి శుద్ధ భక్తులుగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. శుద్ధ భక్తులు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, ఇది మూడవ ప్రణాళిక. ఇక నాలుగవది వచ్చేసి దైవీ వర్ణాశ్రమ పద్ధతి. ప్రస్తుతంలో వర్ణాశ్రమ జీవనం లేదు, వర్ణాశ్రమ జీవితం అనేది ప్రస్తుతం లేదు. దైవీ వర్ణాశ్రమం ఏంటంటే అతను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతడు భగవంతునితో సంబంధం కలిగి ఉండే విధంగా చేయడం అన్నమాట. అతను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా భగవంతునితో సంబంధం కలిగి ఉండే విధంగా చూడడం. ఈ నాలుగు అప్లై చేస్తే ఐదవ సూత్రం ఏంటి? ఏంటి ఐదవ సూత్రం? అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు నేరుగా బ్యాక్ టు గాడ్ అండి, తప్పకుండా ఎలాంటి సందేహం లేకుండా వాళ్ళు భగవద్ధామని చేరుకుంటారు. ఈ చిన్న ఈ నాలుగు సూత్రం పాటిస్తాను. కాబట్టి శిల ప్రభుపాల యొక్క ఉపదేశాలను చక్కగా అవగాహన చేసుకొని తదనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇది మనం చక్కగా పాటించాలి. అందుకే మన యొక్క భక్తిత సాధన విధానంలో శిల ప్రభుపాల తెలియజేస్తారన్నమాట. మొట్టమొదట ఇక మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటూ చక్కగా ఆధ్యాత్మిక సాధన చేయండి. ఆ తర్వాత ఈ సూత్రాలని సేవ రూపంలో ప్రచారం చేయండి అని చెప్పి చెప్పారు. కాబట్టి భక్తులు విషయం జాగ్రత్తగా ఉండి వాటిని పాటింప చేయడానికి మనం సదవహించాలి. అలా చేసినట్టయితే సో ఈ శ్లోకంలో మనకు తెలియజేసిన విధంగా 24 శ్లోకంలో అలా చేసినట్టయితే ఏమవుతుంది? ఈ జీవుని యొక్క తెలుసుకోవాల్సిన ఏంటంటే జీవుడు యాదృచ్ఛికముగా భౌతిక స్థితిలోనికి పతితుడయ్యాను అనే అవగాహన చేసుకోవడం జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం. శాస్త్ర అధ్యయనం చేసిన తర్వాత నేను ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేసాను. నేను తన యొక్క స్థితిని ఈ విధంగా అవగాహన చేసుకొని తిరిగి ఏం చేయాలి? అతను తన యొక్క సహజమైన స్థితిని తెలుసుకొని తిరిగి తన యొక్క స్వధామానికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క స్వభావాన్ని ఎన్నోసార్లు భౌతికులు తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు భౌతికులు కుంట, ఇది దుఃఖాలతో కూడుకున్నది ఈ ప్రపంచం. కాబట్టి ఈ ప్రపంచం నుంచి అతను బయటపడాలంటే అది తప్పనిసరిగా మనకి మహాజనుడి శిల ప్రభావించినటువంటి సరళ వంటి భక్తి సేవ విధానాన్ని పాటించినప్పుడు అతను ఈ బోధితులో పతనమయ్యారని అవగాహన చేసుకున్న తర్వాత అతని యొక్క శాస్త్ర ధామానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నంలో అతను ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఇచ్చారు. కాబట్టి జీవుడు ప్రామాణికుల అంటే సాధు పురుషులు మరియు గురువుల సాంగత్యమున తన నిజస్థితిని అవగాహన చేసుకొని శ్రీకృష్ణుడు వివరించిన రీతిగా భౌతికతను తెలుసుకొని ఆధ్యాత్మిక భావనకు అంటే కృష్ణభక్తి రస భావనకుకి రావాలి. అప్పుడు అతను నిశ్చయంగా ఈ భౌతిక జగమునకు తిరిగి రాక సచ్చిదానందమయ వంటి జీవనమునకై ఆధ్యాత్మిక జీవితముకు చేరగలడు. ఇది చాలా సులభమైన విధానం. ఈ విధంగా చాలా సులభ నుండి లక్ష్యాన్ని ప్రజలు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఈ జస్ట్ ఈ చిన్న విషయాన్ని ప్రజలు తెలియజెప్పడం కోసం శీల ప్రభుపాల వారు ఎంతగానో శ్రమ తీసుకున్నారు. పూర్తి భౌతిక ప్రపంచంతో కూడా జీవిత లక్ష్యం ఏంటో వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు. కాబట్టి భక్తులుగా ఉన్నటువంటి కొద్ది మంది ఎంత వెళితే అంత ప్రజలకు తీసుకెళ్ళగలగాలి. మనకు నిజమైన స్థానం ఏంటి? ఈ దుఃఖ భూషణ ప్రపంచంలో ఉన్నాం. మన శాస్త్ర గమ్యం ఏంటి? అందుకు చేయాల్సినటువంటి సాధన విధానాలేంటి? హరినామ సంగీతం ఏ విధంగా చేయాలి? శాస్త్ర విధంగా అధ్యయనం చేయాలి? వ్రతాల్లో గొప్ప వ్రతమైన ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా అనుష్ఠింపజేయాలి? సో భగవంతునికి అత్యంత ప్రేమ ఏంటి? తులసిని ఏ విధంగా ఆరాధించాలి, గోవుల్ని ఏ విధంగా ఆదరించాలి, ఇవన్నీ కూడా భగవాని యొక్క ఎక్స్టెండెడ్ పారాఫెర్నలియా. వీటిని ఆశించినప్పుడు అది భగవంతునికి చేరుస్తాయన్నమాట. ఇవన్నీ కూడా భగవంతుని దగ్గరగా చేర్చేవి. ఇందుకు చెప్పుకున్నట్టు పుణ్య శ్రవణ కీర్తన చెప్పుకున్నాం కదా, ఆ యొక్క సుకృతి అని ఎప్పుడు పెరుగుతుంది? భగవంతుని యొక్క వైభవాలు ఈ విధంగా శ్రవణం చేయాలి, కీర్తించాలి. అలా చేస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తి యొక్క సుకృతి అనేది పెరుగుతుంది. ఆ విధంగా అతను భగవంతుని దగ్గరగా రావడం జరుగుతుంది అన్నమాట. ఏషాం తొంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. ఇప్పుడు ఈ జన్మలో అతను భగవంతుని యొక్క భక్తి సేవలో నిమగ్నమయ్యాడు అంటే అతను ఇన్ని పూర్వజన్మల్లో అనేక జన్మల్లో అతను ఈ పుణ్య కార్యాచరణ చేసి, ఈ జన్మలో కూడా ఎవరైతే పుణ్య కార్యాచరణ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుని యొక్క భక్తి సేవల్లో సంపూర్ణంగా నిమగ్నం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం మనం చక్క అవగాహన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ శ్లోకంలో మనం ఇంకొక విషయం కూడా అవగాహన చేసుకోవాలి. పురుషుడు అన్నప్పుడు ఆత్మను కూడా ఇక్కడ పురుషుడిగా చెప్పడం సంబంధించడం జరిగింది. పరమాత్మ కూడా ఇక పురుషుడిగా సంబోధించారు. కానీ అతను పరమ పురుషుడు, కృష్ణుడు పరమ పురుషుడు అర్థం చేసుకోవాలి. ఆత్మని పురుషుడుగా అర్థం చేసుకున్నాడు. అదేవిధంగా భౌతిక ప్రకృతి చైతన్యం, ఆత్మ ఎప్పుడైతే దేహంలో ఉంటుందో అప్పుడే దాని చైతన్యం ఉంటుంది. సో దేహం నుంచి ఎప్పుడైతే ఆత్మ అనేది బయటికి వెళ్తుందో అతను చైతన్య రహితమవుతుంది. సో ఆత్మ కూడా ఆ చైతన్యం ఏదైనా వస్తుంటే పరమాత్మ ఉంటేనే అసాధ్యమవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఉన్నతి లేదా అధోగతి అనేది ఆ పరమాత్మ సూచన మేరకే అది జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంతకు శ్లోకంలో కూడా ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర. సో భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఆయన దివ్యమైన ప్రభువు, అవుండి అనుమతించేవాడు మరి సాక్షిభూతుడు. ఒక జీవుని యొక్క చేసే కార్యకలాపాలకి అతను సాక్షిభూతుడుగా ఉంటాడు. అదేవిధంగా అతను కోరుకున్న దాన్ని అనుమతించాలని కూడా ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. సో ఇది ఈ శ్లోకంలో ప్రధానంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. సో చివరి శ్లోకంలో చివరి భాషలో చివరి లైన్స్ చాలా ముఖ్యం. మనం కేవలం ఆ ప్రామాణికులంటి ఈ వైష్ణవులు మరియు విరోధ సంగతులను మాత్రమే మనం మన యొక్క నిజస్థితిని అవగాహన చేసుకుంటాం. అంతేకాకుండా మన భావన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్న ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఒక రెండు నిమిషాలు భజన చేస్తాం. ఆ తర్వాత భవన్ యొక్క శానార్థ కీర్తన పాడుకొని మన ప్రవచనం ముగిస్తాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో చాలామంది యాత్రికులు ఉన్నారు. మీకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మాధవం యొక్క ముఖ్య లక్ష్యం అంటే భవన్ని తెలుసుకోవడం. సో భవన్ని తెలుసుకోవాలంటే కలియుగ దినమైనటువంటి హరే కృష్ణ మహావంతాన్ని ప్రతిరోజు కనీసం ఒక 180 సార్లు జపించినట్టయితే మనం చాలా అందంగా జీవించవచ్చు. శిశి రాధా గోవింద సగిన గురి రాజుకి శ్రీ ప్రభుపాదకి తాయిగా ప్రేమానంది. సో నేను హరే కృష్ణ అని చెప్పిస్తాను, అందుకోసారి చెప్పండి. ఈ మంత్రాన్ని మీరు కనీసం ఒక 180 సార్లు ఇంటి దగ్గర అభ్యాసం చేస్తున్నండి, చక్కగా ఉంటుంది. అందుకు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోర, రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోర, రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోర, రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ. జీవనె మరణె గతి అరు నాహి మోరా, జీవనె మరణె ಜೀವನೆ ಮರಣೆ ಗತಿ ಅರುಣಾಹಿ ಮೋರ ಜೀವನೆ ಮರ ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಜುಗಳ ಕಿಶೋ ಕಾಳಿಂದೀರ ಕೂಲೆ ಕೇಳಿ ಕದಂಬೇರವನ ಕಾಳಿಂದೀರ ಕಾಳಿಂದೀರ ಕೂಲೆ ಕೇಳಿ ಕದಂಬೇರವನ ಕಾಳಿಂದೀರ ರತನ ಬಿದೀರ ಉಪ ಹೊಸಬೋದು ಜಾನ ರತನ ರಥನ ಬಿದೀರ ಉಪ ಹೊಸಬೋದು ಜಾನ ರಥನ ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಯುಗಳ ಕಿಶೋರ ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಯುಗಳ ಕಿಶೋರ ಶ್ಯಾಮ ಗೌರಿ ಹಂಗೆ ದಿವೋ ಚಂದನೇರ ಗಂಧ ಶ್ಯಾಮ ಗೌರಿ ಚಂದನ ರಗಂದ ಚಮರ ಗುಲಾಬೋ ಕಬಿ ಹೇ ಮೋಕ ಚಂದ್ರ ಚಮರ ಗುಲಾಬ ಕಬಿ ಹೇ ಮೋಕ ಚಂದ್ರ ಚಮರ ಗುಲಾಬೋ ಕಬಿ ಹರಿ ಮೋಕ ಚಂದ್ರ ಚಮರ ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಯುಗಳ ಕಿಶೋರ ರಾಧಾ ಕೃಷ್ಣ ಗಾತಿಯಾಮಲಾತಿರ್ಮಲಾಂ ದಿವೋದಹರಗಲೇ ಗಾತಿಯಾಮಲ ಅಧರೆ ತುಲಿಯಾದಿವೋ ಕರ್ಪೂರ ತಂಬೂಲೆ ಅಧರೆ ತುಲಿ ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಯುಗಳ ಕಿಶೋರ ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಯುಗಳ ಲಲಿತಾ ವಿಶಾಖಾದಿ ಜತ ಸಖಿ ವೃಂದ ಲಲಿತ ಅಗ್ನಯ ಕೋರಿವೋ ಸೇವಾಂ ಶರಣಾರವಿಂದ ಅಗ್ನಯ
ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಯುಗಳ ಕಿಶೋರ ರಾಧಾ ಕೃಷ್ಣ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ದಾಸಿರಾಣ ದಾಸ ಶ್ರೀಕೃಷ್ಣ ಸೇವಾ ವಿಲಾಸ ಕೊರೆ ನರುತ್ತಮ ದಾಸ ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಯುಗಳ ಕಿಶೋರ ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಯುಗಳ ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ ಯುಗಳ ಕಿಶೋರ Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ಜಯ ರಾಧಾ ಗೋವಿಂದ ಅಷ್ಟ ಸಖಿ ವೃಂದ ಶ್ರೀರಾಧೆ ಜಯ ಗೌರನಿತಾ ಜಯ ಗೌರನಿತಾ ಗೌರನಿತಾ ಜಯ ಗೌರನಿತಾ ಪ್ರಭುಪಾದ 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 ಪ್ರಭುಪಾದ
ಶ್ರೀಲ ನರೋತ್ತಮ ದಾಸ್ ಠಾಕೂರ್ ಅರ್ಚಿಸಿದ ಪಾತ್ರ ನುಂಡಿ ಈ ಕೀರ್ತನ ಸದ್ಯ ವಿನಂಡಿ ಈ ಭಾವಾನ್ನಿ ದಿವ್ಯ ಪ್ರೇಮಿಕುಲೈನ ಶ್ರೀ ಶ್ರೀ ರಾಧಾಕೃಷ್ಣಲೇ ನಾ ಪಂಚಪ್ರಾಣಮುಲು ನೇನು ಜೀವಿಸಿ ಉನ್ನಾ ಮರಣಿಸಿನ ವಾರೇ ನಾಕು ಏಕೈಕ ಆಶ್ರಯಂ ಯಮುನಾ ನದಿ ಒಡ್ಡುನ ಕದಂಬ ವೃಕ್ಷಮುಲ ವನಮುಲೋ ವಾರಿನಿ ದಿವ್ಯ ರತ್ನಮುಲ ಸಿಂಹಾಸನಂಪೈ ಆಸನ ಚೇಸೆದನು ವಾರಿ ದೇಹಮುಲಕು ಚಂದನಮುತೋ ಲೇಪನಂ ಪೆಟ್ಟುದನು ಚಾಮರತೋ ವಾರಿಕಿ ವಿಸರುದನು ನೇನು ವಾರಿ ಚಂದ್ರಬಿಂಬ ವಂಟಿ ಮುಖಮುನು ಎಪ್ಪುಡು ದರ್ಶಿಸಗಲಿಗುನು ಮಾಲತಿ ಪುಷ್ಪಮುಲತೋ హారము అల్లి వారి కంఠములను అలంకరించుదును వారికి కర్పూర తామమును అర్పించుదును లలితా విశాఖ నాయకత్వంలో గల సకుల అనుమతితో శ్రీ రాధాకృష్ణుల చరణారవిందములను సేవ చేయుదును శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క దాసానుదాసైన శ్రీ నరోత్తమదాస్ ఠాకూర్ దివ్య జంట అయిన శ్రీ రాధాకృష్ణ సేవను అభిలషిస్తున్నాడు శ్రీ శ్రీ రాధాగోవింద సైకంద శ్రీరాధుకి శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి శ్రీ శ్రీ చైతన్య చంద్ర మహాప్రభువుకి గోమాతకి శ్రీ ప్రభుపాదకి తాగౌర్ ప్రేమాన్వయం.